My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం July 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మా ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మ్యాజే భార్గవి. రకరకాల ఆసనాలు, ప్రాణాయామం వంటి ప్రక్రియలను సాధన చేయడమే యోగా అని చాలా మంది పొరపడతారు. వాస్తవానికి అవి సోపానాలు మాత్రమే. యోగ జీవనం సిద్ధించడానికి అవి సాధనాల వంటివి, పరికరాల వంటివి. యోగం అంటే పరిపూర్ణ జీవన విధానం, తొణికిసలాడే అద్భుతమైన జీవన కళ. యోగ స్థితి ఉన్నతమైందని గీతాచార్యుడు బోధించాడు. యోగి కావాలని అర్జునుణ్ణి స్వయంగా ఆదేశించాడు. శరీరాన్ని బుద్ధితో, బుద్ధిని మనస్సుతో, మనస్సును ఆత్మతో, ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయగలగాలి. ఇలా చేయడం అంత తేలికేం కాదు. ఈ స్థితిని సాధించాలంటే ఒక క్రమ పద్ధతిలో జీవించాలి, ఆలోచించాలి. ఆ జీవన విధానాన్ని యోగ సాధన అంటారు. శరీరం, మనసు కేంద్రీకృతమైనప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ప్రాణాయామ ధ్యానాసనాదులు యోగ సిద్ధికి దోహదం చేస్తాయి. రామాయణ ఆరంభంలో వాల్మీకి వర్ణించిన 16 సత్పురుష లక్షణాల్లో ఆత్మవాన్ అనేది ఒకటి. రాముడు ఆత్మవిదుడు అన్నారు వాల్మీకి. అది యోగి లక్షణం. నీకు పట్టం కడుతున్నాను అని తండ్రి అన్నప్పుడు రాముడు పట్టరాని సంతోషంతో ఊగిపోలేదు. మర్నాడే అరణ్యాలకు పోవాలని తీర్పిస్తే కుంగిపోనూ లేదు. అడవుల్లో కష్టాలకు కంట తడిపెట్టిన దాఖలాలు లేవు. ఏనాడో పాపం చేసి పుట్టాను, ఈ కోతి మూగతో వేగుతున్నాను అని చింతించిన ఘట్టాలు లేవు. భరతుడితో, విభీషణుడితో, మధ్యలో గుహుడితోనూ ఆయన ఒకేలా ఉన్నాడు. అయోధ్యలో, అడవిలో ఒకేలా ఉండగలిగాడు. అదే యోగ జీవనం అంటే. ఇంతటి స్థిర చిత్తం, స్థిత ప్రజ్ఞత రావాలంటే తనను తాను తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అదుపు చాలా ముఖ్యం. అందుకే యోగం అంటే చిత్తవృత్తుల నిరోధంగా పతంజలి మహర్షి నిర్వచించారు. మన శరీరంలో 72,000 నాడులు, 206 ఎముకలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 కోశాలు, అనేక ధాతువులు ఉన్నాయి. శరీరం పటిష్టంగా ఉండాలంటే నాడీ మండలం దృఢంగా ఉండాలి. నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తూ ప్రధాన శక్తి కేంద్రాల్ని షట్చక్రాలుగా వ్యవహరిస్తారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే 6 చక్రాల్ని అధిగమిస్తే పరమపదమైన సహస్రార చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని అందుకోవడానికి సాధకులు సాగించే మార్గమే యోగ. ఉద్ధరేదాత్మనాత్మనం, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇది యోగావలంబనకు మౌలిక సూత్రం. ఆరోగ్యం అనేది ఒకరి నుంచి అరువు తెచ్చుకునేది కాదు. ఆధ్యాత్మిక శక్తి ఒకరు ధారపోస్తే సంక్రమించేది కాదు. ఎవరికి వారు శోధించుకోవాలి, సాధించాలి, ఆస్వాదించాలి. యోగా ఫర్ లివ్ లైఫ్ టు పొటెన్షియల్ అనే నినాదంతో యోగా దినోత్సవాన్ని ఈ మధ్య ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది. మనం జరుపుకోవడం కూడా జరిగింది. జీవితాన్ని శక్తివంతం చేసుకోవడానికి యోగ సాధన చేయాలి అనే శారీరక ఆరోగ్య సూత్రాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసింది. యోగా అనేది మధురమైన మిఠాయి లాంటిది. ఆస్వాదిస్తేనే దాని వైశిష్ట్యం తెలుస్తుంది. యోగం అనే పదానికి శబ్దార్థ చంద్రిక సూచించిన అర్థాల్లో కూడిక, కూర్పు అనేవి చాలా ముఖ్యమైనవి. యోగ సాధనలు మనసును కట్టడి చేస్తాయి. దాని స్వేచ్ఛా సంచారాన్ని అదుపు చేయడం ద్వారా మనిషితో మనసుకు కూర్పునిస్తాయి. అలాగే తనువు మనసు కూడి ఉండడమే అసలైన యోగం. చిత్తవృత్తుల నిరోధం ద్వారా మనసుతో చక్కటి స్నేహం అవగాహన ఏర్పడితే మనిషికి ప్రస్తుతం తానున్న స్థితి గురించి పూర్తి ఎరుక ఉంటుంది. ఇలా మనసుకు తనువుకు సంబంధాన్ని ఏర్పరచడంలో ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే యోగా చేసేవారు తప్పనిసరిగా ఆహార నియమాలు పాటిస్తారు. మనం తినే ఆహారం రాజస తామస సత్వగుణాల్లో ఉంటుంది. ఏ రకమైన ఆహారం ఎక్కువగా తీసుకునే వ్యక్తులు అలాంటి స్వభావాలను కలిగి ఉంటారని యోగ శాస్త్రం చెబుతుంది. సత్వశుద్ధి కలిగిన ఆహారం సాత్విక భావాలనిస్తుంది. ఇలాంటి ఆహారం తీసుకునే వారి శరీరానికి మనసుకు ఒక దివ్య బంధం ఏర్పడుతుంది. ఈ కూడికే ఆహార యోగం. సాధన సమయంలో శారీరక మానసిక మార్పులను అనేక ప్రలోభాలను ఓర్పుతో నేర్పుతో జయించాల్సి ఉంటుంది. రజో తమో గుణాలున్న ఆహారం తీసుకునే వారికి ఈ శక్తి తక్కువగా ఉంటుంది. వీరు యోగ సాధనలో నిలవడం కష్టమవుతుంది. ఇలా నిలబడలేని వారిని రామకృష్ణ పరమహంస అల్పబుద్ధులుగా అభివర్ణించారు. సాధనలో అలా జారిపోతున్న వారి గురించి పతంజలి మహర్షి స్థాన్యువని మంత్రేణ సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్ అనే సూత్రంతో హెచ్చరించారు. తీసుకునే ఆహారం యోగ సాధకుల పాలిట అపాయం అవుతుంది. దీన్ని జయించే ఏకైక ఉపాయం యుక్తాహారం అనే సాత్వికాహారం. యోగ సాధనలో పరిపూర్ణత సాధించిన వారు సిద్ధులవుతారు. వారి మానసిక స్థితి అనుక్షణం సాత్వికంగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడమే కాదు, అసలు ఆహారం తీసుకోకపోవడం కూడా సరైన విధానం కాదు. యోగ సాధకులకు ఇది మంచిది కాదని మాస్టర్ సివివి చెప్పేవారు, కంచుపాటి వెంకటరావు వెంకటస్వామిరావు. సాధన ప్రారంభించే ముందు అందరినీ అల్పాహారం తీసుకోమని చెప్పేవారు. ఆయన రూపొందించిన యోగా విధానం పేరు భృక్తరహిత తారక రాజయోగ సాధన. ఈ సాధన చేస్తున్నప్పుడు ఎవరైనా అతిగా ఆహారం తీసుకుని వచ్చినా, ఎవరైనా అసలు ఆహారం తీసుకోకపోయినా ఆ విషయాలు మాస్టర్కి వెంటనే తెలిసేది. వారికి ఆయన తగిన విధంగా యోగ మార్గాలను సూచించేవారు. సాధన చేస్తున్న సమయంలో కడుపు నిండిన వారు, ఖాళీ కడుపుతో ఉన్నవారు శారీరకంగా ఒకే స్థితిని పొందడం భక్తులు గమనించేవారు. కాబట్టి యోగ సాధకులు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యోగ శాస్త్రం చెబుతుంది. చేసే పనిలో నేర్పరితనాన్ని చూపించగలగడం కూడా యోగమే. యోగ కర్మాను కౌశలం అంటారు. మనం ఒక పని చేస్తున్నప్పుడు మన మనసు దాని మీదే లగ్నం కావాలి. ఆ సమయంలో వేరే విషయాలేవి మనసుపై ప్రసరించవు. యోగ పరిభాషలో దీన్ని చిత్తవృత్తి నిరోధం అంటారు. దీన్నే ఏకాగ్రత అని పిలుస్తాం. దీనివల్ల ఆ పని నాణ్యంగా ఉంటుంది, సత్ఫలితాలు వస్తాయి. ఇవి ఇలా పనిచేసేవాడు యోగి అవుతాడు. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః అంటుంది ఆత్మ సంయమ యోగం. అంటే ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా పనిచేయమంటుంది. మరి ఫలితాన్ని ఆశించకుండా కర్మాచరణం ఎలా సాధ్యపడుతుంది? నేల దున్ని నారు పోసి నీరు పెట్టిన రైతన్న ఎలాంటి ఫలితాన్ని ఆశించొద్దా? ఖచ్చితంగా ఆశించాలి. కానీ మనం పనిచేసే విధానంలోనే మార్పులు రావాలి. కర్తవ్య కర్మను చేసుకుంటూ పోయేవాడు యోగి. ఇక్కడ కర్తవ్య కర్మ అంటే తనకు కేటాయించి ఉన్న పని అని అర్థం. అయితే నా పనిని నేను చేసుకుంటూ పోతున్నాను అనే భావంతో పనిచేయడం వల్ల ఒక సమత్వ స్థితి వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ స్థితిలో చేసేవారి పనిలో నాణ్యత ఉంటుంది. దినచర్యలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ చేసే ప్రతి పని దైవ సేవగా భావిస్తూ విశ్వ ప్రేమను సర్వభూత దయా గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ అభ్యాసం వల్ల సృష్టి అణు అణువులో దైవత్వాన్ని చూడగలుగుతాం. ఇదే అనన్య చింతన. ఈ అభ్యాసం ఫలించిన సాధకుడికి భౌతికంగా మానసికంగా సమదృష్టి కలుగుతుంది. మనసులో ప్రతికూల అనుకూల భావాలు క్రమంగా తగ్గిపోతాయి. వినియోగాన్ని బట్టి మాత్రమే ఆ వస్తువును స్వీకరిస్తాం తప్ప విలువని బట్టి కాదు. న్యాయమూర్తి చెడ్డవాడికి శిక్ష వేసినా అది కర్తవ్య నిర్వహణలో భాగమే తప్ప అతని మనసుకు తాకదు. అభ్యాస యోగ కౌశలుడు తనకు ఎదురైన పరిస్థితుల విషయంలో ఒక న్యాయమూర్తిగా మాత్రమే ప్రవర్తిస్తాడు. విశాలమైన విశ్వంలో తన పాత్రను గుర్తించి సమదర్శనాన్ని, కర్మాచరణలో నైపుణ్యాన్ని సాధించి తన జీవన పయనంలో సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాడు కృతార్థుడవుతాడు. మనిషి బతుకుకే కాదు, తనను తాను తెలుసుకునే యోగ ప్రక్రియలకు కూడా మనం పీల్చి వదిలే శ్వాసలే మూలాధారం. ముక్కులోని గాలి మోక్షానికి దారి అన్నారు యోగి వేమన. మనిషి నిమిషానికి సగటున 15 సార్లు ఊపిరి పీలుస్తాడు, గంటకు 900 సార్లు, రోజుకు 21,600 సార్లు మన ప్రయత్నమేమీ లేకుండా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. శ్వాస లోనికి వెళ్లేటప్పుడు సా అని, బయటకు వచ్చేటప్పుడు హకార ధ్వని చేస్తూ ఉంటుంది. దీన్ని హంస మంత్రం అని వివరిస్తోంది క్రియాయోగం. మనిషి శరీరంలో సహజంగా జరిగే ఈ మంత్ర జపాన్ని పూర్తి ఎరుకతో తెలిసి చేయడమే తనను తాను తెలుసుకునే మార్గం అంటుంది ఈ యోగ ప్రక్రియ. యోగాభ్యాసం అనగానే ముందుగా వినిపించే మాట ప్రాణాయామం. అసలు ఈ ప్రాణం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? లోక వ్యవహారంలో నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాను అనే మాట తరచు వినిపిస్తూ ఉంటుంది. ఈ నానుడిలోని పంచప్రాణాల వివరణను మన ఋషులు ఎంతో విశ్లేషించి చెప్పారు. హృది ప్రాణోబుదే పానః సమానో నాభి సంస్థితః ఉదానః కంఠ దేశస్థో వ్యానః సర్వ శరీరగః. ఈ శరీరంలో 5 ప్రాణవాయువులు ఉంటాయి. వాటికి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అని 5 పేర్లు. హృదయంలో ప్రాణవాయువు, గుదంలో అపానవాయువు, నాభిలో సమానవాయువు, కంఠంలో ఉదానవాయువు, శరీరం అంతటా వ్యానవాయువు వ్యాపించి ఉంటుంది. ఈ సృష్టి అంతా రేఖాగణిత సూత్రాల ఆధారంగా ఉంటుంది. మన శరీరం కూడా అంతే. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే తుఫాను వచ్చిన ప్రతిసారి టీవీ ప్రసారాల్లో అంతరాయాలు వచ్చేవి, యాంటెనాని సరిచేయాల్సి వచ్చేది. అదొక విధమైన కోణంలో ఉంటేనే టీవీలో ప్రసారాలు బాగా వచ్చేవి. ఈ శరీరం కూడా అలాంటిదే. మీరు దాన్ని సరైన స్థితిలో ఉంచితే అది పూర్తి విశ్వాన్ని గ్రహించగలదు. మీరు దాన్ని వేరే విధంగా ఉంచితే సమస్యలు వస్తాయి. మీకు మీ పంచేంద్రియాలు తప్ప ఇంకేమీ తెలియదు. మన శరీరం ఒక బారోమీటర్ వంటిది. మీకు దాన్ని ఎలా చూడాలో తెలిస్తే అది మీ గురించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అంతా తెలియజేస్తుంది. మీ శరీరం మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అందుకనే మనం యోగాలో మన శరీరాన్ని నమ్మడం నేర్చుకుంటాం. యోగా ద్వారా మనం మన భౌతిక శరీరంలో జరిగే కొన్ని నిర్బంధపు ప్రక్రియలను స్పృహతో జరిపే ప్రక్రియలుగా మారుస్తాం. తద్వారా శరీరాన్ని అన్నింటినీ గ్రహించగలిగే, తెలుసుకోగలిగే ఒక శక్తివంతమైన పరికరంగా మారుస్తాం. శరీరాన్ని ఎలా చదవాలో తెలిస్తే అది మీ సామర్థ్యాన్ని, మీ పరిమితులని, మీ భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ మీకు తెలియజేస్తుంది. యోగా అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి తిప్పడం అని అర్థం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలుకులు తిప్పటం లేక తలక్రిందులుగా నించవటం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు. అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు యోగా అంటే ఐక్యం అని అర్థం. మీరు అన్నిటితో ఐక్యం అయితే అదే యోగా అంటారు సద్గురు జగ్గి వాసుదేవ్. చెట్లు చిగురిస్తాయి, ఆకులవుతాయి, అవి రాలి తిరిగి చెట్టుకు ఎరువుగా మారుతాయి, కొత్త చిగుళ్లకు కారణమవుతాయి. ఆత్మ కూడా అంతే, మనిషి రూపంలో పుడుతుంది, ఆ శరీరంతో ఎన్నో కర్మలు నిర్వర్తిస్తుంది, వాటినే భావి జన్మ పరంపరకు బాటలుగా వేసుకుంటుంది. ఈ చక్రీయ భ్రమణంలో పుట్టుకకు చావుకు అతీతమైన సహజ స్థితి ఒకటి ఉంటుంది. ఎవరినైనా సరే ఆ స్థితికి తీసుకెళ్లేలా సాధనా మార్గమే యోగం. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా మనల్ని మనకు పరిచయం చేసే ఏకైక మార్గం. శరీరాన్ని సాధనంగా చేసుకుని, శ్వాసను మార్గంగా మార్చుకుని మనిషి చేసే ఈ ఆధ్యాత్మిక యాత్ర అద్భుతమైంది, అపురూపమైంది. ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ దీని ఉప ఉత్పత్తులు. మహేశ్వరుడు యోగానంద స్వరూపుడు. భారతీయ సంప్రదాయంలోని యోగమంతా కలిసి ఒక మూర్తిగా రూపొందితే అదే శివస్వరూపం. సాధకులకు ఆ రూపం, వ్యక్తిత్వం అంతులేని స్ఫూర్తినిస్తుంటాయి. చంచలమైన మనస్సును ఎలా అదుపు చేసుకోవాలో యోగ శాస్త్రం ఒక్కో మెట్టుగా విధానాలన్నిటినీ పతంజలి మహర్షి చెప్పారు. మనస్సును స్థిరం చేసినప్పుడు, చేరినప్పుడు మనిషి సమాజాన్ని చూసే దృక్కోణమే మారిపోతుంది. జ్ఞానాన్ని పొందాలనుకున్న ఏ సాధకుడైనా యోగ సమాధి నిష్ఠలో ఉన్న యోగమూర్తి అయిన శివుడి స్వరూపాన్ని గమనిస్తే తాను అనుసరించాల్సిన మార్గమేమిటో బోధపడుతుంది. యోగ సాధనలో శివుడు పద్మాసనంలోనే ఉంటాడు. అందులో ఉండి ధ్యానం చేస్తే హృదయ స్థానంలో మనసును ఏకాగ్రం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచి రెండు చేతులను మోకాళ్ల మీదకు తెచ్చి ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుతారు. ఆ స్థితిలో వెన్నెముక నిటారుగా ఉంటుంది. ధ్యానం చేయడానికి శరీరం అనువుగా ఉంటుంది. శివుడి చిన్ముద్ర జ్ఞానానికి చిహ్నం. శివస్వరూపంలో కనిపించే మరొక మహోన్నత చిహ్నం సమాధి స్థితి. సమాధి అంటే సాధకుడు దేన్నైతే ధ్యానిస్తున్నాడో దానిలో లీనమైపోవడం. యోగానికి సంబంధించిన 8 అంశాల్లో సమాధి చివరిది. ఉన్మని, మనోన్మని, అమరత్వం, లయం, తత్వం, శూన్యాశూన్యం, పరమపదం, అమనస్యం, అద్వైతం, నిరాలంబం, నిరంజనం, జీవన్ముక్తి, సహజం, తుర్యం, తురియం, ఇవన్నీ సమాధికి పర్యాయ పదాలు. యోగమూర్తి అయిన శివుడికి ఉండే 3 కళ్ళు ఆయన సాధనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంటాయి. యోగ సాధనలో సఫలీకృతులైన సాధకులు సమాధి స్థితిలో చేరుకున్నప్పుడు నుదురు భాగంలో ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ స్వామికి ఉండే 3 కన్ను ఆజ్ఞాచక్రంలో ప్రకాశించే ఆత్మజ్యోతికి నిదర్శనం. అలాగే సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలకు శివుడు అతీతుడనే అర్థం కూడా ఉంది. యోగ నిష్టలో ఉన్న పరమేశ్వరుడి మెడలో పాములు కనిపిస్తాయి. ఈ పాములు యోగ సాధన ద్వారా చెడును అదుపు చేయవచ్చనే సందేశాన్ని ఇస్తూ కనిపిస్తాయి. ఆ స్వామి శిరస్సును ధరించిన గంగ కూడా యోగ సాధనకు నిదర్శనమే. యోగ సాధకుడు సంపదలను స్వార్థం కోసం కాకుండా పరుల కోసం వినియోగించే తత్వాన్ని కలిగి ఉంటాడు అన్న సందేశం గంగ ద్వారా అందుతుంది. ప్రియమైన మీతోలు తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. అభిమానాలు
ఐఎన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బిపి భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
హాయ్, దిస్ ఇస్ సాకేత్, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజే భార్గవితో. జననం అనేది జీవించడానికి, ప్రాణం ఉండేది శ్వాసించడానికి, ప్రయాణం మొదలెట్టేది గమ్యం చేరుకోవటానికి, ఆరంభమయ్యేది ఆఖరిదాకా సాగటానికి. వీటికి మధ్యలో ఆటంకం కలిగించటం, ఆపేయటం నైతికంగా తప్పు, చట్టపరంగా నేరం. దేవుడు పిలుస్తున్నాడనో మోక్షం లభిస్తుందనో అర్ధాంతరంగా ప్రాణాలు తీయటం, తీసుకోవటం మూర్ఖత్వం, మౌఢ్యం. మనిషికి బతకటానికి మించిన భాగ్యం లేదు, భూమికి మించిన స్వర్గం లేదు. మనం ఏ ప్రయాణం చేసినా అది మనకు నచ్చాలి, ఆహ్లాదకరంగా అనిపించాలి. అప్పుడే దాన్ని మరింత మెరుగ్గా ఆనందదాయకంగా మలుచుకోవడానికి మనస్ఫూర్తిగా తపిస్తాం. ఇది మనది అనుకున్నప్పుడు దాన్ని మరింత మనోజ్ఞంగా చేసుకుంటాం. ఇది మనది కాదు అనుకున్నప్పుడు దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాం. మనది అనుకున్న దానికోసం పరితపిస్తాం, వేచి చూస్తాం. ఈ ప్రపంచం మనది అనుకుంటే ఒకలా చూస్తాం, మనది కాదు అనుకుంటే మరొకలా ఉంటాం. మనుషులై పుట్టి కూడా కొందరికి జీవితం పట్ల చిన్న చూపు ఉంటుంది. భూమి మీద ఉంటూనే ఈ ప్రపంచం పట్ల విరక్తి, తక్కువ చూపు ఉంటాయి. అది వారికి వారు నమ్మే మతాల ద్వారా ప్రాప్తించిన దృష్టి అయి ఉంటుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలు ఇహపరలోకాలు అనే విభజనని మూరిపోస్తాయి. మత నిర్వచనం ప్రకారం ఇక్కడ ఉన్నది, కనిపిస్తున్నది ఇహలోకం. ఇది మనిషి తాత్కాలిక వాసం. దేవుడి అధీనంలో ఉండేది, ఇక్కడి లాంటి కష్ట నష్టాలు, వ్యయ ప్రయాసలు లేనిది, అన్ని సుఖ సంతోషాలే, ఆనంద వైభోగాలే పరిఢవిల్లేది పరలోకం. అది అందరికీ శాశ్వత నివాసం. అక్కడ ఉండాలంటే మోక్షం పొందాలి, దేవుడి సన్నిధికి చేరాలి అని మత గ్రంథాలు చెబుతాయి. దీన్ని మూఢంగా, గాఢంగా నమ్మి మోక్షం కోసం తపించే వ్యక్తులు, సమూహాలు రకరకాల ఆచరణలకు పాల్పడటం మనం చూస్తుంటాం. కొందరు పూజా పునస్కారాలు, యజ్ఞయాగాలు చేస్తారు. మరికొందరు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఇతరుల ప్రాణాలు తీయటానికి, తమ ప్రాణాలు తీసుకోవటానికి తెగిస్తారు. ఇదొక అజ్ఞానం, మూఢ విశ్వాసం, మానసికమైన జబ్బు. మన దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో ఈ నెల 1వ తేదీన వెలుగు చూసిన 11 మంది ఆత్మహత్య సంఘటనలు ఇలాంటి మోక్షోన్మాదమే. వాస్తవానికి వీటిని ఆత్మహత్యలు అనకూడదు. మోక్షం అనే మూఢత్వం బాగా తలకెక్కిన ఒకరిద్దరు కుటుంబ సభ్యులు మిగతా వారిని ఒప్పించి గాని, బలవంతంగా గాని చావుకు పురిగొల్పి ఉంటారు. అలా చూసినప్పుడు అవి హత్యలే అవుతాయి. ఆ కుటుంబం చదువు సంధ్యా లేనిది కాదు, ఆధునిక సమాజం దాని పురోగతి తెలియంది కాదు. ఆ కుటుంబ సభ్యులందరూ చదువుకున్నవారే, ఫంక్షన్లు పార్టీల్లో ఆనందంగా గడుపుతున్న వారే. అందులో ప్రియాంక అనే యువతికి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ కుటుంబ పెద్ద లలిత్ భాటియా తలలో తిష్ట వేసిన అంధ విశ్వాసమే ఆత్మహత్యల అఘాయిత్యానికి కారణంగా తెలుస్తోంది. అతడు తన డైరీలో చాలా ఏళ్లుగా రాస్తున్న రాతలే అందుకు నిదర్శనం. చనిపోయిన తండ్రి తనతో మాట్లాడుతున్నాడని, ఆయన చెప్పినట్టే ఇంటిల్లి పాది నడుచుకోవాలని అతడు డైరీలో రాసుకున్నాడు. మోక్షానికి సంబంధించి కూడా చాలా భావాలు నోట్ చేశాడు. తన భావాలు మొత్తం కుటుంబానికి ఎక్కించాడు. మోక్షం పేరిట ఆత్మహత్యకు పురిగొల్పాడు. ఈ సంఘటనలో తొలుత విషం కలిపిన ఆహారాన్ని కుటుంబ సభ్యులు తిన్నారు. స్పృహ కోల్పోయాక ఉరివేయబడ్డారు. చనిపోయిన వారిలో లలిత్ భాటియా తల్లి మొదలుకొని పిల్లల వరకు ఉన్నారు. 2013 మార్చిలో రాజస్థాన్లోని గంగాపూర్లో ఇలాంటి సంఘటనే జరిగింది. 45 ఏళ్ల కాంచన్ సింగ్ కుటుంబ సభ్యులు శివుణ్ణి కలుసుకోవటానికి అని భ్రమించి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మృత్యు ఘడియలను వారు అత్యంత ఆనందంగా ఆహ్వానిస్తున్నట్టు వీడియో రికార్డ్ చేశారు. కైలాసంలో ఎవరికి ఏమి కావాలో అభిప్రాయాలు కూడా నమోదు చేశారు. కుటుంబ సభ్యుల్లో 65 ఏళ్ల కాంచన్ సింగ్ తల్లి, 11-16 ఏళ్ల అతడి ఇద్దరు కొడుకులు ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో 3100 సార్లు శివుడి విగ్రహానికి రక్తాభిషేకం చేసినట్టు కాంచన్ సింగ్ వీడియోలో చెప్పాడు. చనిపోయి శివుడి దగ్గరికి వెళ్ళాక ఏప్రిల్ 12వ తేదీన కుమార్తె రష్మి వివాహం కైలాసంలో జరుగుతుందని కూడా అతడు విశ్వసించాడు. విషం తీసుకోవటానికి ముందు 11 రకాల పదార్థాలతో శివుడికి నైవేద్యం పెట్టారు. అందులో పిజ్జా, శాండ్విచ్ కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు 7 విషం సేవించగా 5 ప్రాణాలు కోల్పోయారు. కాంచన్ సింగ్ తల్లి, కుమార్తె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనలు రెండింటిలోనూ కుటుంబ వ్యవహారాలు నడిపే పెద్దలే చావులకు పథక రచన చేశారు. ఏ కుటుంబంలోనైనా ఆ ఇంటి పెద్ద ఆలోచనల్లోంచి ఇరుగు పొరుగు వారి పట్ల, బంధుమిత్రుల పట్ల ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యుల వివేచనకు, అభిప్రాయాలకు ఎలాంటి విలువ ఇవ్వని పెద్దరికం ఉంటే ఇంటిలిపాది ఒకే అభిప్రాయానికి క్యూరైపోతారు. ఈ సంఘటనల్లో అంధవిశ్వాసాలకు, తీవ్ర భ్రమలకు గురైన కుటుంబ పెద్దలు అదే అంధత్వాన్ని, భ్రమని కుటుంబం మొత్తానికి పాకించారు. దీన్ని వైద్య శాస్త్ర పరిభాషలో షేడ్ డెల్యూషన్ అంటారు. ఇంట్లో ఎవరికి వారు సొంతంగా ఆలోచించగలిగిన పరిస్థితి ఉంటే ఇలాంటి దుష్పరిణామం ఉత్పన్నమై ఉండేది కాదు. భ్రమలకు గురవుతున్న వ్యక్తిని ఖచ్చితంగా ఏ వైద్యుడి వద్దకో తీసుకెళ్లి చికిత్స చేర్పించేవారు, లేదా ఆప్తులైన బంధుమిత్రుల దృష్టికైనా తీసుకెళ్లేవారు. కానీ అలాంటి ప్రజాస్వామిక వాతావరణం మొదటి నుంచి ఆ ఇళ్లలో లోపించుంటుంది. అందుకనే సమస్య సామూహిక చావుల వరకు వెళ్ళింది. అతీత శక్తులను నమ్మటం, అద్భుతాలను ఆశించటం అన్ని మతాల్లోనూ ఉంది. భౌతికమైన అంశాలను వదిలి కంటికి కనిపించని శక్తులను నమ్మటంతోనే ఈ స్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి మన సుఖ సంతోషాలు, లాభ నష్టాలు మనతోనూ, మన చుట్టూ ఉన్న పరిస్థితులతోనూ ముడిపడి ఉంటాయి. అంటే మనకు ఎదురయ్యే సమస్యకు, సంతోషానికి కారణం ఇక్కడే ఉంటుంది. సమస్య ఇక్కడి అంశాలతో జతపడి ఉన్నప్పుడు పరిష్కారం కూడా ఇక్కడే ఉంటుంది. ఇది భౌతికవాద సృష్టి, భౌతికవాద దృష్టి. ఇలా కాకుండా మన కష్టాలకు, నష్టాలకు కారణం మన కంటికి కనిపించని మరేదో ఉంటుందని అనుకోవటం భావవాద దృష్టి. ఈ దృక్కోణంలోంచి చూసినప్పుడు ఆ కష్ట నష్టాల నుంచి బయటపడటానికి మరేవో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది, మరెవరినో ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అవి లాజిక్కి అందవు. మాంత్రికులు, తాంత్రికులు మూఢ విశ్వాసాలు బోధించే విషయాలే శిరోధార్యమవుతాయి. నరబలులు, తాంత్రిక పూజలు, లక్షలకు లక్షలను హారతి కర్పూరంలా హరించే యజ్ఞ యాగాలు ఇలాంటి కోవలోకే వస్తాయి. మనిషి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ విశ్వాసాలు కలిగి ఉన్నా భౌతికవాదిగానే బతుకుతాడు. స్వామీజీలైనా, మత బోధకులైనా భౌతికంగా సమకూరిన వస్తు సామగ్రితోనే జీవనం సాగిస్తారు. ప్రయాణానికి కార్లు, పడకగదిలో పంకాలు, ఏసీలు, ప్రసంగాలకు మైకులు, సంభాషణకు సెల్ ఫోన్లు ఉపయోగిస్తారు. ఈ ప్రపంచంలో సైన్సు ద్వారా రూపొందిన సాధన సంపత్తే వారికి కూడా సదుపాయాన్ని, సౌకర్యాన్ని కలిగిస్తుంది. వారు వేరే లోకం గురించి, మోక్షం గురించి, అక్కడి సకల సుఖ భోగాల గురించి మాట్లాడతారు తప్ప అక్కడి నుంచి ఏమీ దిగుమతి చేసుకోలేరు. వారి దివ్య జ్ఞానాన్ని ఉపయోగించి సొంతంగా ఈ ప్రపంచానికి భిన్నమైన లేదా సమానమైన ఒక్క వస్తువు కూడా తయారు చేసుకోలేరు. ఈ సదుపాయాలన్నిటినీ వారికి భక్తులు, అనుచరులు సమకూర్చవలసిందే. తమను తాము ఉద్ధరించుకోలేని వారు మరి ఇతరులకు గొప్ప జీవితాన్ని ఎలా ప్రసాదించగలుగుతారు? తమ కోసం తాము వినియోగించుకోలేని మహత్తులు, మహిమలు పక్కవారి కోసం ఎలా ప్రయోగించగలరు? విచక్షణతో కూడిన ప్రశ్నే దీనికి జవాబునిస్తుంది. మనిషికి కష్టమైన, సుఖమైన ఇక్కడే, సమస్య అయినా దానికి పరిష్కారమైన ఇక్కడే. మనిషి చనిపోయాక మిగిలేది దహనం చేస్తే బూడిద, ఖననం చేస్తే మట్టి, అంతే. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో నిజానికి అంధవిశ్వాసాలు అంతరించిపోవాలి. ఇంటింటా విజ్ఞానం వేయి పూల రేఖలై వికసించాలి. కానీ అలా జరగటం లేదు. దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు సాంకేతిక సదుపాయాలు పెరిగాయి తప్ప సైన్స్ విస్తరించలేదు. టెలివిజన్ లో సైన్స్ ఉంది కానీ టెలివిజన్ లో వచ్చే సమాచారంలో సైన్స్ లేదు. సెల్ ఫోన్ లో సైన్స్ ఉంది, సెల్ ఫోన్ ద్వారా వచ్చే సమాచారంలో సైన్స్ లేదు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చాదస్తం బట్వాడా అవుతోంది, విజ్ఞాన వాహికల ద్వారా అత్యధికంగా అజ్ఞానం దిగుమతవుతోంది. ఒక ఫోటోని తీక్షణంగా చూస్తే 10 నిమిషాల్లో మంచి వింటారు. ఈ భక్తి సమాచారాన్ని వెంటనే 21 మందికి పంపిస్తే మీకు మేలు జరుగుతుంది. 21 వారాలు ఫలానా మంత్రం పాటిస్తే పరీక్షల్లో పాస్ అవుతారు వంటి మూఢత్వం 20 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. రకరకాల రంగురాళ్లు ధరించడం, పేర్లు మార్చుకోవటం, లక్కీ నంబర్లు పెట్టుకోవటం వంటివి ఇంటింటికి టీవీలు వచ్చాక బాగా ఉధృతమయ్యాయి. సోదులు పోములు వంటివి ఒకప్పుడు నిరక్షరాస్తులకే పరిమితం. ఇప్పుడు వేలకు వేలు ఖర్చు పెట్టే తాయెత్తులు, రాగిపటాలు, జాతక చాదస్తాలు బాగా చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువయ్యాయి. అందుకే చదువు వేరు, విజ్ఞానం వేరు. చదువు లేకపోయినా రైతు శాస్త్రీయంగా ఉంటాడు, వర్షపు అనుపానులు అంచనా వేశాకే వ్యవసాయానికి దిగుతాడు, ఎప్పుడు ఏం పని చేయాలో అది చేస్తాడు. విత్తనం వేశాను ఇక నీ చిత్తం, ఇంట్లో కూర్చోడు. చదువు ఉన్నా లేకున్నా శ్రమజీవి ప్రతి ఒక్కడూ ఆచరణవాదే. శ్రమతోనూ శక్తిలోనూ సంబంధం లేకుండా ఇతరత్ర రూపాల్లో అధికంగా సంపాదించే వాళ్లే అతీత శక్తులను ఆశ్రయిస్తారు. అప్పనంగా లాభాల్ని సంపాదించినప్పుడు చాదస్తాలను పెంచే కార్యకలాపాలకు ధనం వెచ్చిస్తారు. ధనాధిపత్య శక్తులు ఆచరించే ప్రతి చర్య సహజంగానే సమాజం మొత్తానికి విస్తరించిపోతుంది. సరళీకృత ఆర్థిక విధానాలు మొదలైన తర్వాత మన దేశంలో సులభ సంపాదనాపరులు పెరిగారు. వారి దాతృత్వంతో భక్తి కార్యకలాపాలు కూడా పెరిగాయి. 40 ఏళ్ల క్రితం ఎప్పుడో గజ్జల మల్లారెడ్డి చెప్పినట్టు ఇప్పుడు తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్ గా మారుతుంది. భక్తి, భగవంతుని నమ్మకం అనేవి తనకు కానీ చుట్టుపక్కల వారికి కానీ నష్టం కష్టం కలిగించినంత వరకు ఇతరులకు ఏ సమస్య ఉండదు. ఆ పరిధిని దాటితే మాత్రం ఇబ్బంది. భగవంతుడు కనబడడం, భగవంతుడితో మాట్లాడటం అనేవి భ్రమలు తప్ప వాస్తవం కావు. మరో లోకం అనేది మతాల కథల్లోనూ విశ్వాసాల్లోనూ మాత్రమే ఉంది. మరణానంతరం మనిషి ఏమవుతాడు అనే ప్రశ్నకు ప్రాచీన కాలం నాటి జనం చెప్పుకున్న జవాబు మరో లోకం. ఇక్కడి జనసామాన్యం ఆధిపత్య వర్గాల అదుపాజ్ఞంలో ఉండటానికి సృష్టించిన ఊహాలోకాలు స్వర్గం, నరకం. పైవారు సృష్టించిన సూత్రాల ప్రకారం నడిస్తే మనిషి చనిపోయాక వారికి స్వర్గ సుఖాలు ఆహ్వానం పలుకుతాయని ఊరింపు. ఇక్కడి దౌర్జన్యాల మీద, అంతరాల దొంతరల మీద నోరెత్తి అడిగితే తప్పు, అలా చేస్తే నరకంలో నానా శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని బెదిరింపు. ఈ స్వర్గ నరకాల ఊరింపు, బెదిరింపుల ఊతంగానే ప్రాచీన ఆధిపత్య వ్యవస్థలు సుఖంగా నడిచాయి. మానవుడు విశ్వాంతరాలను తాకుతున్న ఆధునిక కాలంలోనూ అదే దృక్పథానికి పరిమితమై ఉండటం అర్థం లేనిదే. ప్రజల్లో, పాఠ్యాంశాల్లో శాస్త్రీయ దృష్టిని పెంచే కృషి జరగాలి. ఆ పనిని ప్రభుత్వాలు చేపట్టాలి. ప్రజల కోసం పనిచేసే వైజ్ఞానిక సంస్థలు ఆ దిశగా ఒత్తిడి చేయాలి. విజ్ఞాన శాస్త్రం ఇంటింటా వికసించినప్పుడే ఇలాంటి అహేతుక అమానవీయ సంఘటనలకు స్వస్తి, మూఢహత్యలకు ఆత్మహత్యలకు చరమగీతం. మూఢత్వంతో హత్యలకు ఆత్మహత్యలకు పాల్పడడం అనాదరించి నడుస్తుంది. మన దేశంలోని ఒకప్పటి సతీ సహగమనం ఇలాంటిదే. స్వర్గంలో భర్త ఒక్కడే ఉంటాడని అతడికి తోడుగా వెళ్లి సేవలు చేయాలన్న మూర్ఖాలోచనే సతీ దుర్మార్గం. అలా చనిపోయిన వాళ్లే గొప్ప పతివ్రతలని సృష్టించిన కథలు చాలా ఉండనే ఉన్నాయి. బ్రిటిష్ గయానాలో 30 ఏళ్ల క్రితం ఓ ఆధ్యాత్మిక బృందం మోక్షం కోసం సామూహిక బలవన్మరణానికి పాల్పడింది. ఆ బృందం గురువుతో సహా దాదాపు 1100 మంది విషం కలిపిన వైన్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని ఒక టాక్సీ డ్రైవరు తన భార్య ఆరోగ్యం బాగుపడుతుందని ఎవడో సన్యాసి సలహా మేరకు బాలికను బలిచ్చిన సంఘటన గతేడాది సంచలనం సృష్టించింది. గుప్త నిధుల కోసం నర్వలు ఇచ్చారన్న వార్తలు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. 2 ఏళ్ల క్రితం తమిళనాడుకి చెందిన పట్టాలమ్మ ముక్కోటి ఏకాదశి రోజున బలవన్ మరణానికి పాల్పడింది. ఆ రోజు చనిపోతే నేరుగా దేవుడి సన్నిధికి వెళ్తామని ఆమె మూఢ విశ్వాసం. 5 ఏళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువకుడు దేవుడు పిలుస్తున్నాడని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. గతేడాది ఢిల్లీలో జైన మతానికి చెందిన ఒక కుటుంబంలో 15 ఏళ్ల బాలిక మోక్షం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయింది. ఇంత జరిగాక కూడా ఆ కుటుంబం వారు దానిని దైవ భక్తిగానే చూశారు. ఈ ఏడాది రంజాన్ మాసంలోనే రాజస్థాన్ లోని దేవుడి కోసం 4 ఏళ్ల కూతురిని భరించాడు ఓ ఉన్మాద తండ్రి. కుటుంబం అంతా బాగుండాలన్న కోరికతో తన 14 ఏళ్ల కుమారుణ్ణి ఓ తండ్రి బలిచ్చిన సంఘటన ఛత్తీస్గఢ్ లో జరిగింది. మరో సంఘటనలో ఓ తండ్రి తన 12 ఏళ్ల కుమారుడి గొంతు కోసి చేతులు నరికి ఓ నదిలో నిమజ్జనం చేశాడు. 2017 దసరా నవరాత్రుల సందర్భంగా ఓ వ్యక్తి దుర్గాదేవిని సంతృప్తి పరిచేందుకు తన 10 ఏళ్ల కుమారుని బలిచ్చాడు. గత నవంబర్ లో రాయ్పూర్ లోని బలోడా బజార్ లో ఓ వ్యక్తి తన 13 ఏళ్ల కుమారుడి మర్మాంగాన్ని కోసి భగవంతుడికి సమర్పించాడు. డిసెంబర్ లో ఓ తండ్రి తన 4 ఏళ్ల కుమార్తెని క్షుద్ర పూజల్లో భాగంగా బలిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఇంకెన్నో. దేవుడి పేరిట జరిగిన ఆత్మహత్యల్లో ఉన్నది తీవ్రమైన మానసిక జబ్బు, అది డెల్యూషన్ డిజార్డర్. దానికి తక్షణ చికిత్స అవసరం. ఒక కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తికి ఈ జబ్బు వస్తే దాన్ని మొత్తం కుటుంబానికి పాకిస్తాడు. ప్రాధాన్యం లేని వ్యక్తి ఈ మానసిక స్థితికి లోనైతే అది అతడికే పరిమితం అవుతుంది. కుటుంబ పెద్ద కీలకమై ఉండి మిగతా వారు అతడి మాటపై ఆధారపడిన వారై ఉంటే అది కుటుంబ సమస్యగా మారిపోతుంది. ఢిల్లీలో 11 మంది ఆత్మహత్య సంఘటనలో ఇదే జరిగింది. కుటుంబ పెద్ద తన భ్రమలన్నింటినీ కుటుంబానికి నిజమని నమ్మించాడు. అలాంటి లక్షణాలు చాలా స్పష్టంగానే కనిపిస్తాయి. విపరీతమైన విశ్వాసాలు కనిపించినప్పుడే మానసిక వైద్యం కౌన్సిలింగ్ ఇప్పిస్తే సమస్య పరిష్కారం ఉంటుంది. క్షుద్ర శక్తులు మూఢనమ్మకాల కారణంగా మన దేశంలో 2014-16 మధ్య 100ల సంఖ్యలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడి కోసం ఈ 2 ఏళ్లలో ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య 52. 2014 2015 24 2016 ప్రాణాలు పోగొట్టుకున్నారు. క్షుద్ర పూజల కోసం నరబలులు హత్యలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో 425 హత్యలు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది చిన్నపిల్లలే. 2014 135 134 మూఢ విశ్వాసాల కారణంగా హత్యలకు గురయ్యారు. దేశంలో ఇలాంటి క్షుద్ర పూజలు, మంత్రగాళ్ల పూజలు, నరబరులు వంటి వాటిని నిరోధించడానికి మహారాష్ట్రలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. ఇలాంటి చట్టం ఉన్న రాష్ట్రం దేశంలో మహారాష్ట్ర ఒక్కటే. 2013 ఈ చట్టాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకురాగా ఇప్పటి వరకు మూఢభక్తితో ప్రాణాలు తీసుకున్న సంఘటనలపై 7 కేసులు నమోదయ్యాయి. మరో 8 సంఘటనల్లో ఆత్మహత్య, నరబరులు ప్రయత్నాల్ని నివారించగలిగారు. ఈ చట్టం తీసుకురావడంలో ప్రముఖ విద్యావేత్త కుల్బుర్గి పాత్ర ఎంతో ఉంది. అయితే ఆయన మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయటాన్ని కొన్ని మతోన్మాద శక్తులు జీర్ణించుకోలేకపోయాయి, దారుణంగా కాల్చి చంపాయి. ప్రియమైన మీతోలు తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటుండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందాల రాణివే నీవెంత జానవే, కవించి సిగ్గు చెంద నీకు న్యాయమా.
వీరాధి వీరులే ప్రణరంగ ధీరులే, ఇదేమి వింత ఏల ఇంత తొందరా. వీరాధి వీరులే
పరీక్ష తాలునే ఉపేక్షయేలని, సుఖాల తీరము ఇకెంత దూరము.
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది, నిరీక్ష తాల మంచిది. వీరాధి వీరులే గణరంగ ధీరులే, ఇదేమి వింత ఏల ఇంత తొందరా. వీరాధి వీరులే
గంటితో నను దోచి నా గుండె దొంగిలి దాచి, సాటుగా మాటుగా ఆడుతే తాలులే, ఆడుతే తాలులే,
తాలులే తాలులే.
మోహము నేనింక తాళజాలనే, అందాల రాణివే నీవెంత జానవే, కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా, అందాల రాణివే.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో ఆర్జే భార్గవితో. కోఫీ బ్యాటింగ్ సగటు, స్టాక్ మార్కెట్ల హెచ్చు తగ్గులు, ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతాలు, జయాపజయాల అంచనాలు, ఇవన్నీ సెకండ్లలో తెరలపైకి రావడం వెనుక ఎంతో డేటా ఉంటుంది. దాన్ని సేకరించి సరైన క్రమంలో అమర్చి వివరించడానికి ఎందరో పనిచేస్తూ ఉంటారు. వారిలో ప్రధానమైన వారు స్టాటిస్టిక్స్ నిపుణులు. స్టాటిస్టిక్స్ అంటే గణాంక శాస్త్రం. సామాజిక విశ్లేషణలు మొదలు ప్రోగ్రామింగ్ల వరకు అన్నింటిలోనూ ఈ విభాగం కీలకంగా మారింది. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగంలో స్టాటిస్టీషియన్లు ఉన్నారు. ఇంజనీరింగ్ లో ప్రతి బ్రాంచ్ లోనూ గణాంక శాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సిందే. ఈ నేపథ్యంలో స్టాటిస్టిక్స్ కి సంబంధించిన కోర్సులు, ఉద్యోగాల వివరాలు తెలుసుకుంటే సరికొత్త అవకాశాలను పుచ్చుకోవచ్చు కదా. ఒక రోజులో 2.5 quintillion bytes డేటా ఉత్పత్తి అవుతుందని ఐబిఎం నివేదిక స్పష్టం చేసింది. యుఎస్ లెక్కల ప్రకారం క్వింటిలియన్ అంటే 1 + 18 వేసుకోండి. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న డేటా నుంచి అత్యంత ఉపయోగకరమైన సమాచారాన్ని గుర్తించి వివరించాలంటే ఎంత కష్టం, నిజమే. కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ టూల్స్ ని ఉపయోగించి క్షణాలు విశ్లేషించేస్తున్నారు స్టాటిస్టిషియన్లు. అందుకే అటు ప్రభుత్వం ఇటు ప్రైవేటు రంగం రెండు చోట్ల ఈ సబ్జెక్టుపై పట్టున్న వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ కోర్స్ ని అందించడానికి ప్రత్యేక సంస్థలు వెలిసాయి. ఐఐటీలో చదువుకోవడం, యూపీఎస్సీతో కేంద్ర సర్వీసుల్లో చేరడం వంటి ఉన్నతమైన అవకాశాలు స్టాటిస్టిక్స్ గ్రాడ్యుయేట్లకు ఉన్నాయి. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఇది మ్యాథమెటిక్స్ లో ప్రధానమైన విభాగం. అంకెలు, సంఖ్యల్లో అపరిమితంగా ఉన్న డేటాని సేకరించి, నిర్వచించి, నిర్వహించి, విశ్లేషించి కొన్ని గణిత పద్ధతుల ఆధారంగా ప్రామాణికమైన నమూనా అంచనాలు రూపొందించడాన్ని స్టాటిస్టిక్స్ గా చెప్పవచ్చు. వ్యవసాయం, పర్యావరణం, ఖగోళ శాస్త్రం, అకౌంటింగ్, ఆడిటింగ్, బ్యాంకింగ్, వైద్య రంగం మొదలైన అన్ని రంగాల్లో గణాంక శాస్త్రం విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. డేటా సేకరించడం, సమర్థంగా రూపొందించడం, నిర్వహించడం, విశ్లేషణ పద్ధతులను మెరుగుపరచడం గణాంక శాస్త్రవేత్తల ప్రధాన విధులు. విశ్లేషణలు ఎందుకు అంటే, ఇప్పుడు కార్పొరేట్ రిటైల్ దుకాణాలతో పాటు చిన్న చిన్న వర్తక సముదాయాలు బార్కోడ్ ఉపయోగించి అమ్మకాలు చేపడుతున్నాయి. బార్కోడ్ పై స్కానర్ పెట్టిన వెంటనే బిల్ డిస్ప్లే టెక్నాలజీలో స్టాటిస్టిక్స్ పాత్ర ఉంది. ఇలా చేయడం వల్ల తక్కువ వ్యవధిలో బిల్లింగ్ పూర్తవుతుంది. అంతేకాకుండా వినియోగదారుల కొనుగోళ్ల డేటా ఆధారంగా తమ వద్ద ఏ ఉత్పత్తికి ఎక్కువ గిరాకీ ఉంది, అందులోనూ ప్రత్యేకంగా ఏ కంపెనీ ఉత్పత్తిని ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు. ఇదే సమాచారం ఉపయోగించుకుని ఒక కంపెనీ ఉత్పత్తిపై వినియోగదారులు ఎందుకు మొగ్గు చూపుతున్నారో ఇతర కంపెనీలు తెలుసుకోవచ్చు. డేటాని ఆయా విభాగాల వారి విశ్లేషించడానికి ప్రోగ్రామర్లతో పాటు స్టాటిస్టిక్స్ చదివిన వారి సేవలు అవసరం. వినియోగదారుల అవసరాలు, ప్రాధాన్యాలను గుర్తించడంపైనే కంపెనీల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇందుకోసం వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని స్టాటిస్టీషియన్లు విశ్లేషించి పరిష్కారాలకు తగిన డేటాని అందిస్తారు. స్టాటిస్టిక్స్ డిగ్రీతో ఐటీ, ఫైనాన్స్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ ఇలా అన్ని విభాగాల్లోనూ పనిచేసే అవకాశం లభిస్తుంది. స్టాటిస్టిక్స్ అంటే మీన్, మీడియన్, మోడ్ల గురించి తెలుసుకోవడమే కాదు, మెథడాలజీ పైన దృష్టి సాధించాలి. దీని ద్వారా ప్యూర్ స్టాటిస్టిక్స్ అర్థం చేసుకోగలుగుతారు. ఆ పరిజ్ఞానం అప్లైడ్ స్టాటిస్టిక్స్ పై అవగాహనకు ఉపయోగపడుతుంది. స్టాట్ గ్రాడ్యుయేట్లు థియరీ ప్రాథమిక అంశాలపై తప్పనిసరిగా పట్టు సాధించాలి. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ యూపీఎస్సీ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఏటా మార్చిలో ప్రకటన వెలువరిస్తుంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షలో 6 పేపర్లు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ తో పాటు స్టాటిస్టిక్స్ లో 2 ఆబ్జెక్టివ్, 2 డిస్క్రిప్టివ్ ప్రశ్న పత్రాలు ఉంటాయి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ వీటిలో ఎందులోనైనా యూజీ పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుండి 30 ఉండాలి. ఐఎస్ఎస్ కు ఎంపికైన వారు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, నేషనల్ శాంపిల్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తారు. స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ గా డిగ్రీ చదివిన వారు అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ పోస్టుకి అర్హులు. టిఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి లాంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈ ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేస్తాయి. పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అయితే పేపర్ 2 పూర్తిగా స్టాటిస్టిక్స్ పైనే ఉంటుంది. ఆర్బీఐ లో గ్రేడ్ బి ఆఫీసర్ల విభాగంలో డిఎస్ఐఎం పోస్టులకి స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ లో పీజీ చదివిన వాళ్ళు అర్హులు. పరీక్షలో స్టాటిస్టిక్స్ పై ప్రత్యేక పేపర్లు ఉంటాయి. దాదాపు ఏటా ప్రకటన వెలువడుతుంది. అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ కోర్సు చదివిన వారికి అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అవకాశాలు లభిస్తాయి. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు స్టాట్ లో పీజీతో పాటు నెట్ లేదా సెట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. స్టాటిస్టిక్స్ కి సంబంధించి ఎక్కువ నియామకాలు ఫైనాన్స్, బ్యాంకింగ్ విభాగాల నుంచి జరుగుతున్నాయి. ప్రఖ్యాత సంస్థల్లో చదువుకున్న వారిని అమెరికన్ ఎక్స్ప్రెస్, సిబిల్, డెలాయిట్, డాక్టర్ రెడీస్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, సిటీ కార్పొరేషన్, గోల్డ్మన్ సాక్స్, హెచ్ఎస్బిసి, ఐబిఎం, ఐసిఐసిఐ, జేపీ మార్గన్, కేపిఎంజి, నీల్సన్, మైక్రోసాఫ్ట్, రిలయన్స్, సామ్సంగ్, వాల్మార్ట్, టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, బ్లూ ఓషన్ మార్కెటింగ్, యాక్సెన్షర్, హెచ్పి, జీఈ క్యాపిటల్, కాగ్నిజెంట్, హెచ్డిఎఫ్సి, జెన్పాక్, ఇండియన్ మార్కెటింగ్ రీసెర్చ్ బ్యూరో తదితర సంస్థలెన్నో ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు అందిస్తున్నాయి. మార్గన్ స్టాన్లీ, మెకిన్జే, గోల్డ్మన్ సాక్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మొదలైనవి అనలిటికల్ విభాగాల్లోకి స్టాటిస్టిక్స్ నిపుణుల్ని తీసుకుంటున్నాయి. ప్రముఖ సంస్థల నుంచి స్టాట్స్ లో పీజీ పొందిన వారిని 18 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో నియమించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీల్లోనూ అవకాశాలుంటాయి. అనలిస్ట్, బయో స్టాటిస్టిషియన్, బిజినెస్ స్టాటిస్టిషియన్, మార్కెటింగ్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, క్వాంటిటేటివ్ అనలిస్ట్, స్టాటిస్టిషియన్, కంటెంట్ అనలిస్ట్ తదితర హోదాల్లో బహుళజాతి కంపెనీలు అంటే ఎంఎన్సీ కంపెనీలు అవకాశాలు లభిస్తున్నాయి. మ్యాథ్స్ పై ఆసక్తి, అంకెలపై పట్టు, సమాచార సేకరణ, విశ్లేషణ పరిజ్ఞానం, తర్కం, పరిశోధనాత్మక నైపుణ్యం శోధించాలనే తపన, ఇవి కావలసిన నైపుణ్యాలు. స్టాటిస్టిక్స్ కోర్సు యూజీ స్థాయి నుంచి మొదలవుతుంది. ఇంటర్లో మ్యాథ్స్ చదివిన వారు డిగ్రీలో స్టాట్ ని ఒక సబ్జెక్ట్ గా తీసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ పై ప్రత్యేక ఆసక్తి ఉంటే యూజీలో స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ లతో పాటు ఎకనామిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ ఎంచుకోవడం మంచిది. డిగ్రీ స్థాయి నుంచే పూర్తిగా స్టాటిస్టిక్స్ సబ్జెక్టు ని అందించే సంస్థలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థ ఇంటర్ విద్యార్థులకు బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే బి స్టాట్ డిగ్రీ చదివిన వారికి మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ని అందిస్తుంది. బి స్టాట్ లో చేరిన వారికి నెలకి 3,000 రూపాయలు, ఎం స్టాట్ లకు 5,000 రూపాయలు చొప్పున స్టైపెండ్ చెల్లిస్తుంది. స్టాట్ ని ముఖ్యంగా 2 విభాగాలు చెప్పుకోవచ్చు. అవి ప్యూర్ అప్లైడ్ స్టాటిస్టిక్స్. ఎక్కువ కాలేజెస్ ప్యూర్ స్టాటిస్టిక్స్ పై కోర్సులు అందిస్తున్నాయి. ఐఎస్ఐ, ఐఐటి, సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, పూణే యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ లో ఉన్నత స్థాయి కోర్సులు అందిస్తున్నాయి. ఐఏఎస్ఆర్ఐ ఢిల్లీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, వివిధ విభాగాల్లో స్టాటిస్టిక్స్ అనువర్తనాలపై దృష్టి సారిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున శ్రీ వెంకటేశ్వర తదితర యూనివర్సిటీస్ స్టాటిస్టిక్స్ లో పీజీ కోర్సులు అందిస్తున్నాయి. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ పీజీ విద్యార్థులకు 2 నెలల సమ్మర్ ఇంటర్న్షిప్ అందిస్తోంది. ఇందుకోసం జనవరి ఫిబ్రవరిలో ప్రకటన వెలువడుతుంది. విస్తృతంగా ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం, అంటే ఎనాలిసిస్ చేయడం, ప్రక్షాళన చేయడం డేటా సైంటిస్ట్ల ప్రధాన విధి. ఇది ప్రోగ్రామింగ్ తో ముడిపడి ఉంటుంది. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ మొదలైన ఆధునిక టెక్నాలజీలన్నింటికి స్టాటిస్టిక్స్ తో సంబంధం ఉంటుంది. సాధారణ గ్రాడ్యుయేట్లతో పోలిస్తే స్టాటిస్టిక్స్ పై పట్టున్న వారు ఈ కోర్సుల్లో రాణించడం తేలిక. ప్రాబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఆల్జీబ్రా మొదలైన వాటిపై పట్టు తప్పనిసరి. ఇన్యూరెన్స్, డిజిటల్ మార్కెటింగ్ లో కూడా స్టాటిస్టిక్స్ కీలకంగా ఉందన్నమాట. ఇవాళ ప్రేమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను మీ ఆచార్య భార్గవి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రేమైన మిత్ర కార్యక్రమం జులై 19, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.